ప్రేమధార
బైబిల్ అధ్యయన పాఠశాల
శ్రోతలకు స్వాగతం. దేవుని ప్రేమ ధారావాహికంగా ప్రవహించే వేద పారాయణ కార్యక్రమం ప్రేమధార.
వెలుగు బాట నడిపించు వెలుగు బాట నడిపించు
క్రీస్తునందు ప్రియులారా, మీరంతా బాగున్నారా? నేటి పాఠం కోసం సిద్ధపడి వచ్చారా? రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియతండ్రి దేవా, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మీ కుమారుడైన క్రీస్తునందు మాకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించావు. నీకు మా కృతజ్ఞతాస్తుతులు. మా శ్రోతలను మీ కృపావాక్యమునకు అప్పగిస్తున్నాము. వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని ఈ రోజున మీ వాక్యము ద్వారా సంధించి వారిని పరామర్శించండి. బంధకాలలో ఉన్న వారికి విడుదల ప్రసాదించండి. సైతానీయ దుష్టశక్తుల బారి నుండి వారిని తప్పించండి. స్వార్థముపై విజయం, క్రీస్తుకు లోబడిన జీవితం ప్రతి ఒక్కరికి ప్రసాదించండి. విద్యార్థులను, ఉపాధ్యాయులను, రోగులను, వారికి పరిచర్య చేసే వైద్యులను ప్రత్యేకంగా సందర్శించండి. మారుమూల గ్రామాలలో ఎంతో ప్రయాసకోచ్చి నమ్మకమైన సేవ చేస్తున్న సువార్తికులను, సంఘ కాపురులను ఆశీర్వదించండి. అధికారులను, పరిపాలకులను దీవించండి. దూరదేశాలలో ఉంటూ ఆయా బాధ్యతలు నిర్వర్తించే మా సోదరీ సోదరులను దర్శించి పరామర్శించండి. ప్రార్థనలో మాకెంతో చేయూతనిచ్చే విశ్వాసులను ఇంకా బలపరచండి. నేటి వాక్య ధ్యానమందు మమ్మలను నడిపించుమని, వాక్య ప్రమాణానికి మమ్మలను హెచ్చించుమని, అందరికీ వారి వారి విశ్వాస పరిమాణము మేరకు పరలోక ఆశీర్వాదాలు అనుగ్రహించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. సోదరీ సోదరులారా, సంఖ్యాకాండం 18-19 అధ్యాయాలు మనము అధ్యయనం చేయబోతున్నాము. ఈ అధ్యాయాలలో మరికొన్ని గొప్ప సత్యాలు మనం నేర్చుకోబోతున్నాము. అహరోను, లేవీయులు తమ యాజక పదవులందు స్థిరపరచబడుతున్నారు. వారి విధులు, బాధ్యతలు వివరంగా పేర్కొనబడ్డాయి. ఇంతకు ముందే మనము కోరహు తిరుగుబాటును గురించి విన్నాము. 250 అధిపతులను కూడగట్టుకుని కోరహు ఏమేమో చెయ్యాలనుకున్నాడు, గాని దేవుడు చెయ్యి చేసుకున్నాడు. అంతటితో ఆ విషాద గాథ ముగిసింది. తిరుగుబాటు దేవునికి వ్యతిరేకంగా జరిగింది. దేవుడు వారి మీద కఠిన చర్య తీసుకున్నాడు. అంతటితో సమస్య సమసిపోలేదు. సణుగులు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. దేవుడు కఠినుడు, చండశాసనుడు అంటున్నారు జనం. ప్రజలలో ఆధ్యాత్మిక విలువలు నశించాయి. మోషేలో తప్పులు పట్టే ప్రబుద్ధులు బయలుదేరారు. కొత్త నిబంధనలో అననీయ సప్పీరాలు ఇద్దరూ అక్కడికక్కడే చచ్చారు. అయితే దానికి పేతురు బాధ్యుడా? కాదు. పరిశుద్ధాత్మను శోధించి అననీయా సప్పీరాలు హతమయ్యారు. అసలు సంగతి ఏమిటంటే, జరిగిన దానికి మోషేకే ఆశ్చర్యమనిపించింది. ప్రజల మధ్య ఇప్పుడు తెగులు మొదలైంది. అహరోను మృతులకు సజీవులకు మధ్య నిలిచాడు. విజ్ఞాపనకర్త అయిన మధ్యవర్తిగా నిలిచాడు అహరోను. అప్పుడు అహరోను నాయకత్వం, యాజకత్వం పునరుత్థాన సంకేతంతో స్థిరపరచబడింది. అహరోను కర్ర చిగిరించింది, పూలు పూచింది, ఫలించింది. ఇప్పుడు ఈ 18వ అధ్యాయంలో దేవుడు యాజకత్వాన్ని ఆధికారికంగా స్థిరపరుస్తున్నాడు. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 1 నుండి 7 వచనం వరకు యెహోవా అహరోనుతో అన్నాడు, నీ తండ్రి కుటుంబమంతా పరిశుద్ధ స్థలపు సేవలో ఎట్టి దోషము వాటిల్లకుండా చూచుకోవాలి. నీవు నీ కుమారులు యాజకత్వ సేవలో దోషమేమీ ఉండకుండా జాగ్రత్త పడాలి. ఇది మీ బాధ్యత. లేవిగోత్రికులైన నీ సోదరులతో కలిసి నీవు సేవ చెయ్యాలి. వారు నీకు సహాయకులు. నీవు నీ కుమారులు సాక్ష్యపు గుడారము ఎదట సేవ చేస్తారు. నిన్ను, గుడారమంతటినీ వారే కాపాడతారు. అయితే వారిలో ఎవరూ పరిశుద్ధ స్థలమందలి ఉపకరణముల వద్దకు గాని బలిపీఠమునొద్దకు కాని రాకూడదు. సమీపంగా వస్తే చస్తారు. జాగ్రత్త. సేవ అంతటినీ కాపాడే బాధ్యత వారిదే. అన్యుడెవడూ మీ వద్దకు రాకూడదు. ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును, బలిపీఠమును కాపాడాలి. అప్పుడు ఇశ్రాయేలీయుల మీదికి నా కోపము రాదు. ఇశ్రాయేలీయుల మధ్య నుండి లేవీయులైన మిమ్ములను ప్రత్యేకించుకున్నాను. నేను వారిని మీకు అప్పగించాను. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ మాత్రమే చెయ్యాలి. నీవు, నీ కుమారులు బలిపీఠము అడ్డుతెర లోపల యాజకత్వము జరుపుతూ సేవ చెయ్యాలి. ఈ యాజకత్వపు సేవ నేను మీకిస్తున్నాను అంటే ఇది కేవలము నా దయచేతనే. అన్యుడు దీనిని సమీపిస్తే మరణశిక్ష నొందుతాడు. శ్రోతలారా, గమనించండి, సేవా విషయాలన్నిటికీ లేవీయులే బాధ్యులు. కోరహు లేవీయుడు. లేవీయ గోత్రంలోనే తిరుగుబాటు మొదలైంది. అందుకే దేవుడు లేవీయులను మందలిస్తున్నాడు. అలాగే ఈ రోజున మనమంతా మన సాక్ష్యం విషయంలో, కుటుంబ జీవితం విషయంలో పూర్తిగా బాధ్యత వహించాలి. మన సంఘాల విషయమై కూడా మనమే బాధ్యులం. నీవేదో గొప్ప భక్తిగల మనిషివి అనుకుని దూరదూరంగా ఉంటూ అందరినీ విమర్శించడం, అది బూటకం. సంఘ సాక్ష్యం అంటే నీ సాక్ష్యమే. సంఘమంతా ఒక్కటే శరీరం. అందులో ప్రతి అవయవము సంఘక్షేమాభివృద్ధికి నైతిక బాధ్యత వహించవలసి ఉంది. దేవుడు ఇదే మాట అహరోనుతో అంటున్నాడు. లేవీయుల మధ్య జరిగిన దానికి అహరోను బాధ్యత వహించక తప్పదు. నేను గొప్ప భక్తుణ్ణి. దేవుడు నన్ను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. నేను ప్రధాన యాజకుణ్ణి ఏమనుకుంటున్నారో అంటూ భీష్మించుక కూర్చుంటే దేవుని దృష్టిలో అతడే ముద్దాయి అవుతాడు. దైవసేవకునిలో తగ్గింపు ఉండాలి. వినయశీలము దేవునికి ఇష్టమైన సుగుణం. తన బాధ్యతలను విస్మరించేవాడు దేవుని సేవకుడు కానేరడు. వారి సేవా వివరాలను దేవుడు నిర్దేశించి చూపుతున్నాడు. బలిపీఠాన్ని, గుడారమందలి పవిత్ర పరికరాలను వీరే కాపాడాలి, భద్రపరచాలి. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 8 నుండి 20 వచనం వరకు సంక్షేపంగా వినండి. యెహోవా అహరోనుతో అన్నాడు, ప్రతిష్ఠార్పణలను మీరే కాపాడాలి. నీకు, నీ కుమారులకు సేవార్థమై అభిషేకము ఇచ్చి ఉన్నాను. అగ్నిలో దహించబడని అతి పరిశుద్ధమైనవి మీవే. నైవేద్యములో, పాపపరిహార బలులలో, అపరాధ పరిహార బలులలో దహించబడని భాగం మీదే, వాటిని మీరు అతి పరిశుద్ధ స్థలంలోనే తినాలి. మగవారు మాత్రమే తినాలి. ప్రతిష్ఠించబడిన దానాలు, అల్లాడించే అర్పణలు అన్నీ మీవే. నిత్యమైన వడంబడిక ద్వారా వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. మీ ఇంటిలోని పవిత్రులందరూ దానిని తినవచ్చు. ప్రథమ ఫలాలు ద్రాక్షరస ధాన్యములలో ప్రశస్తమైనది నీకిచ్చాను గదా. తమ దేశపు పంటలో ప్రథమ ఫలం మీదే. మీ ఇంటిలో పవిత్రులందరూ దానిని తినవచ్చు. మీదు కట్టబడిన ప్రతి వస్తువు మీదే. మనుష్యులలో జంతువులలో అర్పించబడిన తొలిచూలు నీదే. మానవ తొలిచూలైతే వెలయిచ్చి విడిపించుకోవాలి. అపవిత్ర జంతువుల తొలిచూలి పిల్లను వెలయిచ్చి విడిపించుకోవాలి. 5 తులాల వెండి చెల్లించి విడిపించుకోవలసి ఉంది. ఆ జంతువు పుట్టిన నెలనాటికి ఎంత ధరో నీవే నిర్ణయించాలి. 1 తులం వెండి అంటే 20 చిన్నాలు. ఆవు, గొర్రె, మేకల తొలిచూలిని విడిపించకూడదు. అవి ప్రతిష్ఠితమైనవి. వాటి రక్తాన్ని బలిపీఠము మీద ప్రోక్షించి వాటి కొవ్వును దహించాలి. వాటి మాంసం నీదే అవుతుంది. అది యెహోవాకు ఇంపైన సువాసన. అల్లాడించబడే బోర కుడిజబ్బలాగే ఆ మాంసము నీదే అవుతుంది. ప్రతిష్టార్పణలన్నీ నీకు, నీ కుమారులకు, నీ కుమార్తెలకు ఇచ్చాను. ఇది నిత్యమైన స్థిరమైన నిబంధన. వారి దేశములో నీకు స్వాస్థ్యము కలగదు. వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలీయుల మధ్య నీ పాలు, నీ స్వాస్థ్యము నేనే. లేవీయుల పోషణకు దేవుడు చేసిన ఏర్పాటు ఇదే. అల్లాడించే అర్పణ అంతా అహరోనుదే. అల్లాడించేది దహించబడదు. అది యాజకులకు ఇవ్వబడుతుంది. యెహోవా సన్నిధిలో నిత్యము స్థిరము అయిన నిబంధన ఇది. ఉప్పుతో చేయబడిన నిబంధన కాబట్టే ఇది శాశ్వతమైన నిబంధన. ఉప్పు బలికి అవసరమైన దినుసు. అనుదిన ఆహారంలో ఉప్పు ఎంతో ముఖ్యమైనది. మరో మాట, అహరోనుకు, లేవీయులకు భూస్వాస్థ్యము ఉండదు. దేవుడే వారికి స్వాస్థ్యం. వారికి తోటలు, దొడ్లు ఉండవు. లేవీయులు సేవార్థమై ప్రత్యేకించబడిన తెగ. ఈ రోజున దైవసేవకుడు నిజంగా సేవకు సమర్పించబడినవాడైతే మరో పని తన పోషణకై చేయకూడదు. అతని భార్య ఏ పని చేసి కుటుంబాన్ని పోషించే అవసరం ఏర్పడకూడదు. అది విశ్వాసుల బాధ్యత. సంఘం బలపడాలంటే సంఘ సేవకునికి ఎట్టి భౌతిక అక్కరా లేకుండా విశ్వాసులే చూసుకోవాలి. దైవ సేవకులు కొత్త నిబంధన లేవీయులు అనవచ్చు. దైవసేవకులకు దేవుడే స్వాస్థ్యం. కీర్తనలు 16:5 దావీదు ఇదే సాక్ష్యము పలుకుతున్నాడు. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము. ఆయన వైపే దైవజనుడు చూస్తాడు. ఆయనే సహాయకుడు. ఆయనే వారి సేవకు ప్రతిఫలం, పారితోషికము ఇచ్చేవాడు. లేవీయులు విశ్వాసం ద్వారానే జీవిస్తారు. సంఖ్యాకాండం 18:21-24 లేవీయులు చేసే సేవకు, ప్రత్యక్ష గుడారమందు వారి సేవకు, ఇశ్రాయేలీయుల దశమభాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చాను. ఇశ్రాయేలీయులు ఇక మీదట ప్రత్యక్షపు గుడారానికి రాకూడదు. అలా వచ్చారు అంటే ఆ పాపం తగిలి చస్తారు. లేవీయులు ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ చేసి వారి సేవలోని దోషాలకు తామే ఉత్తరవాదులై ఉంటారు. ఇశ్రాయేలీయుల మధ్యను వారికి స్వాస్థ్యము ఏదీ ఉండకూడదు. ఇది మీ తరతరాలకు నిత్యమైన కట్టడ. ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్టార్పణముగా అర్పించే దశమభాగాలను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చాను. అందుకే నేను వారికి చెప్పాను, వారు ఇశ్రాయేలీయుల మధ్య స్వాస్థ్యం సంపాదించుకోకూడదు. చూచారా, దేవుడు ఎంత మంచి ఏర్పాట్లు కట్టుదిట్టాలు చేశాడో. ఇశ్రాయేలీయులు చెల్లించే దశమభాగములు లేవీయుల పోషణకు వినియోగపడతాయి. అయితే ఈ లేవీయులు ఇచ్చేదేమీ లేదంటారా? గమనించండి, ఆలోచించండి. అవి మోషే ధర్మశాస్త్రపు రోజులు. అయితే ఇప్పుడు మనం ధర్మశాస్త్ర కాలంలో లేము, కాని అప్పటి ప్రాతిపదిక సూత్రాలే ఇప్పుడూ పనిచేస్తాయి. వాటిని త్రోసి రాజనకూడదు. ఇప్పుడు సంఖ్యాకాండం 18:25-32 వరకు విని అప్పుడు చెప్పండి, లేవీయులు ఏమీ ఇవ్వరా? యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు, అన్నాడు, లేవీయులకు చెప్పు, ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమభాగాన్ని మీరు వారి నుండి పుచ్చుకున్నప్పుడు మీరు ఆ దశమభాగములో దశమభాగాన్ని యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా చెల్లించాలి. మీకు వచ్చిన ఈ ప్రతిష్ఠార్పణం కళ్లపు పంటగా, ద్రాక్షల తొట్టి ఫలముగా మీరు ఎంచాలి. మీరు పుచ్చుకున్న దశమభాగములో నుండి దశమభాగమును యెహోవాకు చెల్లించాలి. దానిని యాజకుడైన అహరోనుకు అందించాలి. ప్రశస్తమైన దానిలో నుండి తీయబడిన భాగాన్ని ప్రతిష్ఠించాలి. మీరు ఇవ్వగా మిగిలినది కళ్లపు రాబడిలాగా, ద్రాక్ష తొట్టి రాబడిలాగా, అది లేవీయులదే. మీరు మీ కుటుంబీకులు ఏ స్థలమందైనా దానిని తినవచ్చు. ప్రత్యక్షపు గుడారములో మీరు చేసే సేవకు అదే మీ జీతమని లేవీయులకు చెప్పు. చూచారా, లేవీయులు ఇశ్రాయేలీయుల దశమభాగాలు పుచ్చుకొని అందులో నుండి తిరిగి దశమభాగాన్ని దేవునికి చెల్లిస్తారు. దైవసేవకులు కూడా దైవసేవకు ఇవ్వాలి, సంఘానికివ్వాలి. ఆ విధంగా సేవ కోసం ఇచ్చినవారవుతారు. ప్రజలు ఇవ్వాలి, సంఘ కార్యకర్తలు ఇవ్వాలి, కాపరులు ఇవ్వాలి, అందరూ ఇవ్వాలి. సంఘాలు, సంఘ సభ్యులు, సంఘ కాపరులు అందరూ ఇచ్చేవారే. ఇశ్రాయేలీయులు ఇవ్వాలి, లేవీయులు ఇవ్వాలి. సంఘమా, కాపరులకు, సువార్తికులకు నైతికంగా మద్దతు ఇవ్వు, ఆర్థికంగా తోడ్పడండి. కాపరులారా, సువార్తికులారా, మీరు ఇవ్వటం మర్చిపోకండి. దాతృత్వం ఒక కృప. ఇప్పుడు సంఖ్యాకాండం 19 సంగ్రహంగా వినండి. ఇందులో ఎర్రని పెయ్య వృత్తాంతం ఉంది. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించాడు, అన్నాడు, కళంకము లేనిది, మచ్చలేనిది, ఎప్పుడూ కాడి మొయ్యనిది అయిన ఎర్రని పెయ్యను తేవాలి. దానిని ఎలియాజరుకు అప్పగించాలి. శిబిరము వెలుపట యాజకుని ఎదుట ఎర్ర పెయ్య వధించబడాలి. ఎలియాజరు ఎర్ర పెయ్య రక్తంలో కొంచెం తీసుకొని గుడారము ఎదుట 7 ప్రోక్షించాలి. యాజకుడు చూస్తూ ఉండగా పెయ్య దహించబడుతుంది. యాజకుడు దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును అగ్నిలో వెయ్యాలి. అప్పుడు యాజకుడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో తలస్నానం చేసి శిబిరంలోకి వెళ్లిపోతాడు. సాయంకాలం వరకు అతడు అపవిత్రుడై ఉంటాడు. ఎర్రపెయ్యను దహించిన వ్యక్తి కూడా అలాగే సాయంకాలం వరకు అపవిత్రుడై ఉంటాడు. అప్పుడు పవిత్రుడొకడు వచ్చి పెయ్య భస్మాన్ని పోగుచేసి శిబిరం వెలుపల పవిత్ర స్థలంలో దానిని ఉంచాలి. అది పాప పరిహారార్థ బలి. అక్కడే పాప పరిహార జలం ఉంటుంది. పెయ్య యొక్క భస్మాన్ని పోగుచేసినవాడు సాయంకాలం వరకు అపవిత్రుడే. ఇది ఇశ్రాయేలీయులకు, పరదేశులకు కూడా వర్తించే కట్టడ. నరశవాన్ని ముట్టినవాడు 7 అపవిత్రుడై ఉంటాడు. 3వ రోజున ఆ జలముతో పాపశుద్ధి చేసుకొని 7వ దినమున పవిత్రుడవుతాడు. పాపశుద్ధి లేకుండా మందిరంలో ప్రవేశించకూడదు. అలా అపవిత్రపరిస్తే అతణ్ణి బహిష్కరించాలి. పాపపరిహార జలం ప్రోక్షించబడినప్పుడే అతడు పవిత్రుడు. గుడారంలో ఎవరైనా చస్తే అందులో ఉన్న ప్రతి వస్తువు అపవిత్రం, ప్రతి వ్యక్తి అపవిత్రుడు. 7 రోజులు అపవిత్రత నిలిచి ఉంటుంది. మూత లేని పాత్రలు అపవిత్రమవుతాయి. బయట పొలములో ఖడ్గముతో నరకబడిన మనిషి లేదా శవం లేదా ఎముక ముట్టితే 7 దినములు అపవిత్రత సమాధిని కూడా ముట్టకూడదు. హోమ భస్మము పాపపరిహారార్థమై తీసుకొని పాత్రలో వేసి అందులో పారే నీరు పొయ్యాలి. అప్పుడు పవిత్రుడు ఎవడైనా హిస్సోపును తీసుకొని ఆ నీళ్లలో ముంచి ఆ గుడారము మీద, దానిలోని సమస్తమైన ఉపకరణముల మీద, అపవిత్రత కలిగిన వాటి మీద ప్రోక్షించాలి. 2 సార్లు అనగా 3వ దినము 7వ దినము ప్రోక్షించాలి. 7వ రోజున అతడు పవిత్రుడవుతాడు, లేకపోతే బహిష్కృతుడవుతాడు. అపవిత్రుడు పాపపరిహార జలమును ముట్టకూడదు. అపవిత్రుడు ముట్టినదంతా అపవిత్రమే. అపవిత్రమైన దానిని ముట్టే మనుష్యులందరూ సాయంకాలం వరకు అపవిత్రులే. సోదరీ సోదరులారా, ఈ ఎర్ర పెయ్య బలి విచిత్రమైనది. ఆడుదానిని సాధారణంగా బలి ఇవ్వరు, కాని ఇది పెయ్య. అరణ్య ప్రయాణంలో మార్గమధ్యంలో ఎవడైనా పాపం చేస్తే ఎర్ర పెయ్య భస్మాన్ని పారే నీటితో కలిపి పాప పరిహార జలాన్ని తయారు చేస్తారు. హిస్సోపును అందులో ముంచి పాపము చేసిన వాని మీద ప్రోక్షిస్తారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మేడగదిలో శిష్యులతో ఉన్నప్పుడు ఆయన వారి పాదాలు కడిగాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 8వ వచనం. పేతురు కడగవద్దు అన్నప్పుడు ప్రభు, అయితే నాతో నీకు సహవాసం ఉండదు అన్నాడు. యేసు ప్రభు పరలోకానికి వెళ్లిపోతూ శిష్యుల పాదాలు కడిగాడు. ఈరోజున కూడా యేసు ప్రభు ఆత్మరీతిగా మన పాదాలు కడుగుతూనే ఉన్నాడు. నీరు అనగా దేవుని వాక్యం, కడిగేవాడు పరిశుద్ధాత్మ. హిస్సోపు మన విశ్వాసమే. ఈ రోజున ఎవడైనా పాపము చేస్తే యేసు మన కోసం మళ్లీ చనిపోడు. మనం వెలుగులో నడిస్తే ఒకరితో ఒకరికి సహవాసముంటుంది. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడుగుతుంది. దేవుని వాక్యము అనే నీరు, యేసుక్రీస్తు రక్తం, ఈ రెండూ మనకు కావాలి. మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మనలను దుర్నీతి నుండి పవిత్రపరుస్తాడు. యేసు ఈ లోకంలో మనలను రక్షించడానికే చనిపోయాడు. ఆయన ఇప్పుడు పరలోకంలో జీవిస్తూ మనం ఇక్కడ మన రక్షణను కొనసాగించుకోవడానికి సహాయం చేస్తున్నాడు. ప్రభు తిరిగి వచ్చే వరకు పాపానికి పరిహారం యేసు రక్తమే. సోదరీ సోదరులారా, నేను క్రైస్తవుణ్ణి గనుక నేనే పాపం చెయ్యను అని ఎవడూ చెప్పజాలడు. కన్నులతో, చెవులతో, నోటితో ఏవేవో పాపాలు చేస్తూనే ఉంటారు. చేతులతో, పాదాలతో పాపాలు జరుగుతూనే ఉంటాయి. ప్రభు అన్నాడు, నేను నిన్ను కడుగకపోతే నాతో నీకు సహవాసం లేదు. సహవాసం ఉన్నదంటూ చీకటిలో నడవడం, అది ఆత్మవంచన. సోదరీ సోదరులారా, మీరు ఆరాధనకు గుడికి వెడతారా? ఆత్మస్నానం చేశారా? స్నానం చేసినవాడు కేవలము పవిత్రుడు. అతడు పాదములు కడుక్కుంటే చాలు. ప్రతిరోజూ ప్రతిసారి ఏదో కారణంచేత అధాటున పాపం చేస్తే ప్రభువు చేత పాదాలు కడిగించుకోవలసిందే. ఎర్రపెయ్య బలి మనకు గొప్ప పాఠం నేర్పుతోంది. పాప పరిహార జలం యేసు రక్తమే. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
రాహిమా క్రీస్తునాథ దయ చూడరవే.
బైబుల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలు మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మీరు మాకు వ్రాయండి. మా చిరునామా
ప్రేమధార విశ్వవాణి, తపాల సంచి 4, సికింద్రాబాద్ 517. అడ్రస్ మరోసారి, ప్రేమధార విశ్వవాణి, తపాల సంచి 4, సికింద్రాబాద్ 517.